ஜெய் ஸ்ரீமன்னாராயண. ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரிய பாகவத மைத்ரி சபியுலரா, பெத்தலரா, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు గీత అంటే భగవద్గీత, దానిలో ఉన్న రహస్యాలను, ముఖ్యంగా మోక్షధర్మాన్ని, మోక్షశాస్త్రాన్ని మనకి అవలీలగా సులభంగా అర్థమయ్యేటట్టు వ్యాఖ్యానం చెప్తూ ఉన్నారు. స్వామివారు అనుగ్రహించిందే శ్రీకృష్ణార్జున సంవాదం అని ఒక గ్రంథం. దానిలో ప్రశ్నోత్తరాలతో అద్భుతంగా తీర్చిదిద్దబడింది ఆ గ్రంథం. దాన్ని యథావకాశంగా మనం ప్రతిరోజు పఠన శ్రవణాలను సాగిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఇవాళ 25వ భాగం కొనసాగింపు. కాశ్యపహన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి రోజున స్వామివారు కైవల్యము, కైంకర్యము ఈ రెండిట్లో ఉన్న విశేషాలు తెలియజేశారు. అంటే కేవలం ఆత్మానుభవాన్ని పొందితే దాన్ని కైవల్యమని, తాను పరమాత్మానుభవంతో జీవిస్తూ అదే పరమార్థంగా అనుకుంటే దానికి కైంకర్యమని, ఇలా ఆనందం రెండు రకాలుగా ఉంటుంది అని సెలవిచ్చారు. ఇక ఆ తర్వాత దాని కొనసాగింపు 318వ ప్రశ్నతో ప్రారంభం. స్వామి అడియేన్, దాసోహం అడియేన్, ఆత్మానుభవము, పరమాత్మానుభవాలు ఈ రెండిట్లో ఏది గొప్పది అండి? దీని సమాధానం ఏమిటంటే, ఆత్మానుభవం 100,000 రూపాయలైతే పరమాత్మానుభవం 1,00,000,000 రూపాయలపైనే ఉంటుంది మరి. ఆహా, అయితే స్వామి, సుఖము అనే దానికన్నా ఆనందం అనేది చాలా చాలా పెద్దదన్నమాట. అవును, ఈ విషయం గురించిన స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్లనే అర్జునుడు భూలోక రాజ్యాన్ని, అటు సురలోక రాజ్యాన్ని పొందిన దుఃఖం వెంబడిస్తే ఎలాగా అని అడిగాడు. అడియేన్, అసపద్రం, రుద్రం ఈ రెండు పదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటేమో అసపత్రం అన్నారు, రెండోదేమో రుద్ధం అని. ఈ విశేషణాలు ఎందుకు వేశారు స్వామి? అంటే రాజ్యం అనే పదాల కోసమా? వీను చెప్తాను. అసపత్రం అంటే శత్రువులు లేకపోవడం, ఇక రుద్ధం అంటే సంపదలతో తులతూగడం అనేది. సంపదలు లేని రాజ్యం మీద ఎవరికి ఆశ ఉండదు, కనుక శత్రువులు ఉండరు. కానీ సంపదలు లేవే అని దుఃఖం వస్తుంది. సంపదలున్న వెంటనే శత్రువులు ఉండి తీరుతారు, కనుక శత్రువులు ఉన్నారే అని దుఃఖం కలుగుతుంది. అందుచేత సంపదలు ఉండి శత్రువులు లేకపోయినా ఇంద్రియాలకి దుఃఖం కలుగుతోందే అన్నారు. అడి ఎన్నిడం, ఎందుకు అలా కలుగుతోంది? ఎందుకేమిటి? సుఖం అంటే ఏం చెప్పుకున్నాం మనం? సముద్రపు కెరటపు నీటి తుంపర అని కదా. అదేమో చాలా స్వల్పమైంది, స్వల్ప సమయం పాటు ఉండేది, కనుక మిగిలినదంతా ఇక దుఃఖమే అవ్వాలిగా. అలా కాకుండా సముద్రంలోనికి వెళ్ళగలిగితే అనంతమైన దానిని అనంత సమయం పొందవచ్చుగా. స్వామి, మరి దానికోసం ఏమి చేయవలసి ఉంటుంది? అర్జునుడు కూడా అదే అడుగుతున్నాడు. రాజ్యసుఖాలను ఎలా సంపాదించాలో తెలుసు, దేవతలపైన కూడా ఆధిపత్యం ఎలా సంపాదించాలో తెలుసు, తనకు ఎంత పరాక్రమం ఉందో, దానితో ఏమి సాధించుకోగలుగుతాడో తెలుసు. కానీ నిజమైన సుఖం బాహ్య వస్తువులలో లేదు. ఎంత సంపద ఉన్నప్పటికీ, ఎంత కీర్తి ఉన్నప్పటికీ, ఎంత పదవి ఉన్నప్పటికీ, వస్తు అనుభవం కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములతో కూడిన మనస్సు వలననే కదా వస్తుంది మనకి. అవి శోకాన్ని పొందకుండా ఉండే మార్గం ఏమిటి అని అర్జునుడు అడుగుతున్నాడు. అడియేన్, ఆత్మ అనుభవించే ఆనందం అంటూ అడగలేదా? లేదు లేదు, అడగలేదు. మనస్సుకి ఆత్మకి తేడా తెలుసుకోవడం చాలా కష్టం. పిలిమెంటుని, దాని చుట్టూ ఉన్న గాజు కుప్పెను కలిపి మనం ఏమంటాం? బలుబు అంటాం. వెలిగేది కేవలం పిలిమెంటే, దాని చుట్టూ ఉన్న గాజు కుప్పె కాదు కదా. అయినా మనం బలుబు వెలిగింది అని అంటాం, కానీ పిలిమెంటు వెలిగింది అని అంటాం లేదు. ఇప్పుడు పిలిమెంటుని ఆత్మతో పోలిస్తే గాజు కుప్పె మనస్సు అవుతుంది. ఆత్మ అనుభవించే ఆనందానికి, మనస్సుకి ఉండే సంతోషానికి తేడా అంత సులభంగా తెలియదు. కనుకనే అర్జునుడు ఇంద్రియాల దుఃఖం ఎలా పోతుందో తెలియడం లేదు అన్నాడు. అడియన్, మరి అంటే ఆయన రాజ్యం ఉన్నా లేకపోయినా ఇంద్రియాలకి మనస్సుకి సంతోషంగా ఉండే మార్గం చెప్పమని అడుగుతున్నాడు అని అనుకోవచ్చా? అవును, అలాగే అనుకోవాలి. ఇంకా చెప్పాలంటే దుఃఖమే లేని మార్గం ఉందా అని కృష్ణుణ్ణి అడుగుతున్నాడు అనుకోవచ్చు. అబ్బో, అలా దుఃఖమే లేని స్థితి ఉంటుందా అసలు స్వామి? ఎందుకుండదు? దుఃఖలేశం కూడా లేని స్థితినే మహానందం అంటారు తెలుసా. మనకి అమరకోశంలో ముక్తిర్మోక్షో మహానంద అని ఉంది. అంటే ముక్తి అన్నా మోక్షమన్నా మహా ఆనందమన్నా దుఃఖం లేశం కూడా లేకపోవడం అన్నీ ఒకటే అని అర్థం. అడియన్ అడియన్, ఇప్పటికీ అర్థమైంది. ఈ శ్లోకంలో స్పష్టంగానే మోక్షం అంటే ఏమిటో చెప్పమని అడిగాడు అన్నమాట అర్జునుడు. అందుకే భగవద్గీత మోక్షశాస్త్రం అయ్యింది, బ్రహ్మ విద్య అని అనిపించుకుంది. సరే, అయితే ఇలా గొప్ప పదవి, ధనం ఉన్నా లేకపోయినా దుఃఖం కలగని స్థితి గురించి అర్జునుడు ప్రశ్నించాడు. బాగుంది అడియన్, మరి అప్పుడు ఏమైంది? ఇది కొంచెం వివరించరా స్వామి. సంజయుడు కదూ కృష్ణార్జున సంవాదాన్ని ధృతరాష్ట్రుడికి వినిపిస్తూ ఉన్నాడు ఇంతవరకు, జ్ఞాపకం ఉందే నీకు? అడియన్, మరి ఈ శ్లోకం విను. ఏవముక్త్వా హుషీకేశం గుడాకేశ పరం తపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. అంటే పరంతపః గుడాకేశః, అర్జునుడు హృషీకేశం గోవిందం ఇతి ఏవముక్త్వా నయోత్స్యే ఇతి తూష్ణీం బభూవ. అర్జునుడు యుద్ధం చెయ్యనని గోవిందునితో చెప్పి ఊరికే ఉండిపోయాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. స్వామి, ఇక్కడ ఋషికేశుడు అంటే ఇంద్రియములను నియమించేవాడని, గుడాకేశుడు అంటే అనవధానత అంటే నిద్ర మొదలైనవి లేనివాడని కథాగతంలో అర్థం చెప్పారు స్వామి. కృష్ణుడు గోవిందుడు కూడాను, అంటే వాక్కులకు అధిపతి, ఎలా మాట్లాడాలో తెలిసినవాడు. హా అని ఉంది ఈ శ్లోకంలో. అంటే అడిగే విను, సంజయుడు ఆశ్చర్యంతో విచారంతో ఇక్కడ హా అనే పదం అన్నాడు. అర్జునుడికి తగని చోట శోకం కలిగిందే అని, భూభారాన్ని తగ్గించాలని శ్రీకృష్ణుడు అర్జునుడిని నిమిత్తమాత్రంగా చేస్తూ ఉంటే అర్జునుడు యుద్ధం చేయనంటున్నాడే అని, ఒక మోక్షశాస్త్రం అవతరించడానికి త్వర త్వరగా ఎన్ని హంగులు సమకూడుతున్నాయో అని ఆశ్చర్యంతో హా అని అన్నాడు. అబ్బా, అడి అనుభోగ్యం. ఇప్పుడు ఇంకా ఆధ్యాత్మిక శాస్త్రం అవతరించబోతుందా స్వామి? అవును, కూడని చోట స్నేహాన్ని కరుణని పొందిన అర్జునుడు తన స్వభావాన్ని విడిచినవి క్షత్రియుడకు ధర్మమైన యుద్ధాన్ని అధర్మం అనుకుంటూ వ్యాకులత చెంది శరణాగతి చేయగా శ్రీకృష్ణుడు ఆత్మస్వరూపాన్ని పొందే మార్గాన్ని ఉపదేశిస్తే తప్ప ఇప్పుడు అర్జునుడి వ్యాకులత ఉపశమించదు అని తలచి కృష్ణ పరమాత్మ ప్రారంభించబోతున్నాడు ఒక గొప్ప అధ్యాత్మశాస్త్రాన్ని. హడియన్, ఇదంతా అక్కడ ఆ యుద్ధరంగంలోనేనా? ఆహా, అక్కడే ఆ విషయమే సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా వివరిస్తున్నాడు చూడు. తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచ. హే భారత, అంటే ఓ ధృతరాష్ట్ర, హృషీకేశ ఉభయో సేనయోర్మధ్యే విషీదంతం తం ప్రహసన్నివ ఇదం వచ ఉవాచ. కృష్ణుడు రెండు సేనల మధ్యలో విచారంతో ఉన్న అర్జునుణ్ణి చూచి నవ్వుతున్నట్లుగా ఇలా అన్నాడు. ఇది శ్లోకానికి అర్థం. 330వ ప్రశ్న. అడిగే, పాపం పిల్లికి చలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అని అన్నట్లు అనిపిస్తున్నది. ఇక్కడ కృష్ణుడు నవ్వడం ఏమిటి అడిగేన్. ఆ సమయంలో అర్జునుడు అంత దీనంగా ఉంటే, అన్ని రకాలుగా వణుకుతూ ఉంటే అర్జునుడిని చూచి నవ్వాడు అని అన్నారు ఏంటి అడిగేన్. ప్రహసన్నివ అని. ఓ, అదే నీ నీ ప్రశ్న. స్వామి నవ్వడం అంటే నవ్వలేదు, నవ్వడం ఉచితం కాదు కూడా. ప్రహసన్ అంటే నవ్వుతూ అని అర్థం. ప్రహసన్ ఇవ అని కదా, నవ్వుతూ ఉన్నట్లుగా అని అర్థం. ఈ నవ్వుతాలు మాటలు ఎంత సులభంగా అంటారో అంత సులభంగా గహనమైన వేదాంత విషయాలు అత్యంతము సులభమైన రీతిలో అర్థమయ్యేటట్లుగా చెప్పడం ప్రారంభించాడు అన్నమాట. గంభీరమైన వాటిని కూడా సరసంగా, సుగమంగా, అనాయాసంగా వివరించడానికి ప్రారంభిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇది మనకి 2వ అధ్యాయంలో 10వ శ్లోకం. ఈ రకంగా స్వామివారి గ్రంథంలో 14 భాగాలు 330 ప్రశ్న సమాధానాలతో పూర్తయింది. రేపటి రోజున 15వ భాగం గ్రంథంలోది 331వ ప్రశ్న నుంచి ప్రారంభమవుతుంది. అత్యంత కీలకమైనటువంటి ఈ 2వ అధ్యాయాన్ని స్వామివారు చాలా సుదీర్ఘంగా, చక్కటి అవగాహనపూర్వకంగా మనకి అందజేస్తూ ఉన్నారు. అవకాశం ఉన్న వారందరూ కనీసం ఈ 2వ అధ్యాయాన్ని అర్థం చేసుకుంటే మన భగవద్గీతలో ఉన్న గొప్ప తత్వం అంతా అర్థమవుతుంది. ఇంత మంచి అవకాశాన్ని కల్పిస్తున్న స్వామివారి దివ్య పాదారవిందములకు దాసోహ సహస్రాలు సమర్పిస్తూ, వింటున్నటువంటి మీ అందరికీ స్వామివారి మంగళాశాసనాలు కలగాలి అని ప్రార్థిస్తూ, అడిగేన్. రామానుజదాస కులశేఖరాళ్ళు వారు, హైదరాబాదు.